विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् నూతన యుగ ప్రాంగణంలో అడుగు పెడుతున్నటువంటి మానవ జాతికి ఈ రామనవమి ఒక విశేషమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. దాన్ని మీరు ఈ 9 రోజులు విన్నారు, అనుభవించారు, సాధించారు. దీనిని ఒక స్పష్టమైనటువంటి రూపంతో మనస్సులోనూ చిత్తములోనూ పెట్టుకుని రేపటి నుంచి మనం చేసుకోబోయేటువంటి నిత్య దైనందిక కార్యక్రమాలు జరగాలి. ప్రతిరోజు ఇలాంటి వాతావరణం మనం తెచ్చుకోలేం. ఎవరింట్లో వాళ్లకి కావలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఎలా జీవించాలి అన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మార్పు ఏమిటి జరిగినది ఇంతవరకు ఉన్నటువంటి మానవ జాతికి? ఈ రామనవమి నుంచి ఆవిర్భవించినటువంటి నూతన యుగ వ్యక్తులకు, మీలో చాలా మందికి దానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. టైం పడుతుంది కనుక అది మీకు లభించటం తర్వాత, సర్టిఫికేట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీరు పొందినటువంటివే ఈ రామనవమి నాడు మీరే కాదు మానవ జాతికి కూడా ఒక విశేషమైనటువంటి ద్వారాలు తెరుచుకున్నాయి. మీరు తెరుచుకుని అందులోకి ప్రవేశించారు, కాని ప్రవేశించి లోపలికి వెళ్ళినటువంటి మీరు బయట ఉన్నటువంటి వాళ్లకి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి తేడాను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈనాడు మనము మన జీవితాలలో బాధ్యతలను విస్మరిస్తున్నాం. ఇంటి బాధ్యతల గురించి నేను మాట్లాడటం లేదు, కుటుంబ బాధ్యతల గురించి నేను మాట్లాడటం లేదు. మానవుడుగా జన్మ ఎత్తినటువంటి మనకి మనిషిగా కొన్ని బాధ్యతలున్నాయి. కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి బాధ్యత, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత, ఒక దేశంలో పుట్టాం కనుక ఉన్నటువంటి బాధ్యతలు మీకు తెలుసు. కుటుంబంలో కుటుంబానికి కావలసినటువంటి పరస్పర సహకారము, సమాజంలో ఉన్నంత వరకు సమాజానికి కావలసిన వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక చర్యలు చేయకుండా సంఘానికి ఏ విధమైనటువంటి గందరగోళం మన వల్ల రాకుండా చూసుకోవడం, దేశము ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతి రక్షించేటటువంటి బాధ్యత ఇవంతా మీ మీద మీరు పుట్టిన తర్వాత ఆపాదించబడినవి. అర్థం చేసుకోండి, ఈ శ్రీరామనవమి నాడు మీరు పుట్టక ముందు ఉన్నటువంటి బాధ్యతను గుర్తించమని అడుగుతున్నాం. ఈ తేడా గమనించుకుని మీ జీవితాలు మార్చుకోండి. అదే ఋషిమయ జీవితము, అదే ఆలోకమయ జీవితము, అదే ప్రజ్ఞావతరణ, అదే అంత ఆ తేడా. మీరు బాధ్యతలు అనగానే ఏం గుర్తొస్తుంది? విద్యార్థి చదువుకోవాలి, అది మీరు పుట్టిన తర్వాత వచ్చినటువంటి బాధ్యత. భర్తగా ఓ రాముడు వల్ల జీవించాలి, పెళ్లి అయిన తర్వాత వచ్చినటువంటి బాధ్యత. భారతదేశంలో పుట్టాం, పుట్టిన తర్వాత వచ్చినటువంటి బాధ్యత. మీరు భారతదేశంలో పుట్టకుండా ఏ పాకిస్తాన్లో పుట్టుంటే మీ ఆలోచన విధానం ఖచ్చితంగా ఇంకోలాగా ఉండేది. ఇదంతా కాకుండా అసలైనటువంటి మానవుడిగా మీకు ఏవైనా బాధ్యతలు ఉన్నాయా? ఆ బాధ్యతల్నే మీరు ఈ 9 రోజులు స్వీకరించటమే కాదు పాటించారు కూడా, మర్చిపోయారు. మళ్ళా దాన్ని మర్చిపోవటం కారణం ఏంటి అంటే ఆ విధమైనటువంటి జీవితానికి ఈనాడు విలువ లేదు. ఒకప్పుడు భారతదేశంలో దానికి చాలా విలువ ఉండేది. ఆ విలువ యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఎక్కడో స్పెయిన్లో పూర్వకాలంలో, ఈనాడు ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు లేవు, 500-600 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నాను నేను. కరెక్ట్గా చెప్పుకోవాలంటే 220 సంవత్సరాలు ఎంతో స్పెయిన్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నా మీకు. 200 సంవత్సరాల కింద ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు మీకు తెలుసు కదా. ఈనాడు ఉన్నటువంటి టెలిఫోన్లు లేవు, అవి లేవు, పడవలు కూడా ఇంత గొప్పదైనటువంటి పడవలు లేవు. ఫెర్డినాండ్ అనేటటువంటి ఆ స్పెయిన్ దాస్యపు రాజు తన దగ్గర తన దర్బార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాహసికుణ్ణి, బాబు నువ్వు భారతదేశం ఎక్కడుందో కనిపెట్టు, దాని గురించి మేము చాలా గొప్పగా వింటున్నాము. స్ట్రెస్, నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానో అర్థం చేసుకోండి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈనాటి న్యూస్ పేపర్లు లేవు, ఈనాటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ఈనాటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు, అయినా కూడా భారతదేశాన్ని వెతకమని ఎక్కడ ఉంది ఆ దేశం అంటే దాని యొక్క గుబాళింపు, దాని యొక్క వాసన ఎంతెంత సుదూర ప్రాంతాలకి మనిషి అవసరము లేకుండా, మానవ ప్రయత్నం లేకుండా వెళ్లి ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళు ఎందుకు వెతకటానికి ప్రయత్నం చేస్తారు? ఆ వెతకటానికి చేసేటువంటి ప్రయత్నంలోనే కొలంబస్ ఇండియా అనుకుని అమెరికా అయింది, అమెరికాని ఇండియా అనుకుని ఆగిపోయాడు పాపం. ఇండియా అనుకున్న దేశమే అంత గొప్పదైంది. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే నేను చెప్తున్నటువంటి ఆ స్ట్రెస్, ఆ పట్టు మీరు చిక్కుతే ఆ మాటలో ఉన్నటువంటి పదును, అది భారతదేశం కాదు, అది ఒక ఆటవికమైనటువంటి ఏ విధమైనటువంటి సంస్కృతి లేనటువంటి దేశం, అదే భారతదేశం అనుకున్నాడు అందరూ అనుకున్నారు. కేవలము కానిది అవుననుకోవటం వల్ల ఆ దేశానికి ఎంత గుర్తింపు ఇప్పుడుందో తెలుసు కదా. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. దాని ఇతిహాసము, ఆ మాట, ఒక మాటలో భావం ఏంటి అక్కడ? భారతదేశం అనేది, భారతదేశం అనుకోవటం వల్ల ఈ గందరగోళం అంతా జరిగింది. కానిది అనుకోవటం వల్లే అంత గొప్ప దేశం అవుతే అసలు ఈ దేశం ఎంత గొప్పదై ఉండాలి? అది ఆ రామశబ్దం యొక్క గొప్పతనం. భారతదేశం ఎప్పుడు గుర్తొచ్చినా ఆ రామాయణంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మీరు గమనించుకోండి. రాజ్యం వద్దు అని కొట్టుకున్నారు అన్నదమ్ముడు, రాజ్యం కావాలని కాదు. రాముడు భరతుడికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, దేని గురించి చెప్తే చెప్తున్నానో అర్థమైంది కదా. పుట్టక ముందే మీకు కొన్ని బాధ్యతలున్నాయి, ఆ బాధ్యతలు కనుక మీకు గుర్తు ఉంటే ఇవేమీ అంత ఇంపార్టెంట్ కాదు, ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు. అసలైనటువంటి ఆ బాధ్యత, అసలైనటువంటి ఆ జీవిత విధానము ఋషిమయ జీవిత విధానము. ఋషులందరూ కూడా గృహస్థులే. సప్త ఋషులకి భార్యలున్నారు, పిల్లలున్నారు. ఆ పిల్లలతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఈనాడు పొలిటీషియన్స్ కి వాళ్ళ పిల్లలతో ఎలాంటి వస్తున్నాయో వాళ్ళకి వచ్చాయి, వాటి కథలు ఉండనే ఉన్నాయి. మనం దాని గురించి గాభరా పడక్కర్లే. కానీ ఆ ఋషిమయ జీవితం వల్ల ఈనాటికి కూడా వాళ్ళు మనకి మార్గదర్శకులుగా అయ్యారు. సప్త ఋషులనే అంటాం మనం. మిగతా ఋషులందరూ కూడా ఆ సప్త ఋషులలోని బై ప్రోడక్ట్సే. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ బాధ్యత ఏమిటి అంటే, నిత్య జీవితంలో ఏమి జరిగినా రామాయణంలోని 6+1 కాండలే జరుగుతాయి. అందువల్ల రామాయణం పాఠ్యగ్రంథం అయింది. త్రేతాయుగంలో జరిగినటువంటి సంఘటనే కనుక అయి ఉంటే ఇప్పటికి ఎందుకు దాని గురించి మాట్లాడుకోవటం? మీ జీవితాలలో జరిగేటటువంటి రామాయణాన్ని క్రమబద్ధంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధమైనటువంటి జీవితమే వేదమయ జీవితము, ఆ విధమైనటువంటి జీవితమే ఋషిమయ జీవితము, ఆ విధమైనటువంటి ఋషులే రాముణ్ణి కోరుకుంటారు. దానికోసం మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం మొదలెట్టాలి అంటే, మొట్టమొదట యజ్ఞమయ జీవితము. మొత్తము రామాయణంలో రాముడు అవతరించటానికి యజ్ఞమే కారణం, సీతాదేవి ఆవిర్భావానికి కూడా యజ్ఞమే కారణం. రెండు యజ్ఞాలు. ఆ రెండు యజ్ఞాలు ఋషిమయ జీవితానికి నాంది. ఆ రెండు యజ్ఞాలని ఇవాళ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. చేశారు మీరు ఇక్కడ యజ్ఞాలన్నింటినీ కూడా, ఆ రెండు రకాలైనటువంటి యజ్ఞాలని చేశారు. అందుకే మన శుభలేఖలలో పెళ్లి కాస్ట్ ప్రతి దాంట్లో కూడా సీతారామ కళ్యాణం అని చెప్పుకుంటాం మనం. ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏమి చేసుకున్నా, ఏమని పాడతాం, ఏమని వింటాం, రాముడు సీత పెళ్లి చేసుకుంటున్నారు, ఆ పెళ్లిని చూద్దాం, రారండి. నా పాటలు రావు కనుక అలా చెప్పాను, పాట వస్తే కదా. మరి ఏంటది ఆ విచిత్రత? ఏ పెళ్లి జరిగినా సీతారాముడు పెళ్లే, ప్రకృతి పురుషుల పెళ్లే. చేతనత్వము పదార్థము యొక్క కలియకే. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే మన విస్మృతి. మీరు ఇద్దరు సీతారాములు, మీరు ఇద్దరు రాధాకృష్ణులు, మీరు ఇద్దరు శివుడు పార్వతి. మీరిద్దరు జంటే. శ్వాస కూడా రెండే, ఉచ్ఛ్వాస నిశ్వాస. నేను పిలుస్తూనే ఉంటాను, పిలుస్తూ ఉండే, తప్పేం లేదు కానీ ఆగదు. ఎప్పుడప్పుడు ఏం చేయాలి, వదలాలి దాన్ని. బాగా ఎన్నో కోట్ల సంవత్సరాలు పీల్చి, కోట్ల సంవత్సరాలు కొలిచి పిలిస్తే బ్రహ్మ భగవంతుడు అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ సృష్టి కూడా భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు పుట్టక ముందు, పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా ఈ రెండే మీరు. సీతారాములే మీరు. సీతారాములు అనే పేరు మీకు నచ్చకపోతే రాధాకృష్ణులు అనుకోండి. రాధాకృష్ణులు అనే పేరు నచ్చకపోతే ఇంకో పేరు అనుకోండి, జంట. ఈ ద్వంద్వాన్ని మీరు అధిగమించాలి, అది మీ బాధ్యత. ఈ బాధ్యత కోసమే ఈ సంపూర్ణ సృష్టి యొక్క చక్రం జరుగుతోంది. దీన్ని గమనించుకోండి. ఇది మీరు చేయగలిగితేనే ఏవైనా లాభం, కానీ ఇది మీరు చేయలేకపోతే మిగతా అన్ని చదువులు, అన్ని శాస్త్రాలు మొత్తము వేస్తే. ఇది ఋషిమయ జీవితం యొక్క ఫండమెంటల్ ప్రాసెస్. డాక్టర్ ఏం చేయాలి, మందులు ఇవ్వాలి ఒక మాటలో చెప్తే. ఇంజనీర్ ఏం చేయాలి, ఇళ్లు కట్టాలి, లేకపోతే బ్రిడ్జెస్ కట్టాలి. కట్టడం అనేటటువంటిది చేయాలి. అలాగే ఋషిమయ జీవితం ఏం చేయాలి, చేతనత్వము పదార్థము వీటి రెండిటి కలయిక వల్ల ఏర్పడినటువంటి అనేక పరిమాణాలను మీరు గమనించుకోవాలి. మనం ఎక్కడ గందరగోళంలో పడుతున్నామో కూడా అర్థం చేసుకోండి. ఆ ఒక్క గందరగోళాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఈ క్షణంలోనే మీరు జీవన్ముక్తులు, ఈ క్షణంలోనే మీరు విదేహులు. ఈ క్షణంలోనే మళ్ళా దానికోసం మీరేం అవస్థపడక్కర్లే. పిడికిడి బిగించి ఉంచడానికి మీరు అవస్థపడాలి, కానీ తెరిచి ఉంచడానికి మీరేం అవస్థపడాలి? తెరిచేశారు, ఇంకేం చేయాలి మీరు? ఏం చేయక్కర్లే. అంత సింపుల్ నేను చెప్తున్నటువంటి రహస్యము. అది ఈరోజే చాలా ఇంపార్టెంట్. దీనిని ఎవరైతే సాధించగలుగుతారో వాళ్ళు పట్టాభిషిక్తులవుతారు. రామ పట్టాభిషేకం యొక్క తమాషాది. కానీ రామ పట్టాభిషేకం నిర్ణయింపబడటము, నిర్ణయింపబడిన తర్వాత జరగటానికి మధ్య ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసు కదా మీకు. ఎందుకు అది జరిగింది, అదే మీరు గమనించుకోవాలి. ఏమిటా రహస్యం, ఎందుకు చెప్పాము పట్టాభిషిక్తులు అవటము అంటే ఏంటి? రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడ ఎప్పుడు ఎవరు పట్టాభిషిక్తుడైనా, చివరికి ఇప్పుడు ఫాల్స్ అయిపోయింది కానీ పూర్వకాలంలో ఒక రాజు పట్టాభిషిక్తుడు అవుతాలి అంటే మూడు రాత్రులు ఉపవాసం చేయాల్సి వచ్చేది అతను. మూడు రాత్రులు ఉపవాసం చేసిన తర్వాత అతనిని భూమి యొక్క ఒక విశేషమైనటువంటి భూగర్భ స్థలంలో అతన్ని పెట్టేసి మూసేసేవారు. అక్కడి నుంచి అతను బయటపడాలి. బయటపడలేకపోతే పైకి వెళ్తే ఇంక రాజుగారు అవ్వాలంటే ముందు ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సి వచ్చేది. ఇది వరకు ఇప్పుడు రాజురికం వేరు, అంతా ఫార్సల్, అంతా కూడా పైపై నటనలే తప్ప లోపలేమీ జరగటంలే. పూర్వకాలంలో రాజు మీద ఆ భక్తి ఎందుకు ఉండేది అంటే వాళ్ళ టెస్ట్ పాస్ అయ్యేవాడు. అదే పిరమిడ్స్ రూపంలో ఈనాడు మనకి వెలుగున్నాయి. ఆ విద్యే ఇక్ష్వాకు వంశానికి నేను ఇచ్చాను. ఇక్ష్వాకువంశం మానవ చరిత్రలో ఈ రహస్యాన్ని గమనించి ఉపయోగించుకున్నటువంటి చివరి మానవ జాతి. దాని తర్వాత మానవ జాతి ఈ రహస్యాన్ని కోల్పోయింది. ఈ రహస్యం ఏమిటి డైరెక్ట్ గానే చెప్తున్నాను నేను, కానీ మీకు అర్థమైపోయింది అనిపిస్తే మీకు అర్థం కాలేదన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. అదంత సింపుల్ కాదు. అంత సింపుల్ అయ్యి ఉంటే ప్రాబ్లం ఏముంది, అయ్యేపోయేది. కానీ సంఘటన మాత్రము చాలా సులభమే. చేతనత్వము మీలో ఉన్నది, పదార్థము కూడా మీలో ఉన్నది. చేతనత్వము పదార్థము రెండు కలిసి ఏకీకరణ చెంది రకరకాల పేర్లతో చెప్పారు దాన్ని. యోగము అన్నారు. యోగము అంటే ఏంటి, మళ్ళా భావం అర్థమవుతుంది. యోగము అంటే కలయిక, ప్రకృతి పురుషుడు, మోక్షము. మోక్షము ఏది? మోక్షము ఇటు ప్రకృతి కాదు, ఇటు పదార్థము కాదు, పురుషుడు కాదు, ఇటు చేతనత్వము కాదు, ఇటు పదార్థము కాదు. వీటి పరిధి నుంచి బయటకు వెళ్ళటం. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో వాడినటువంటి ప్రతి మాట కూడా దీని వైపే సూచకంగా ఇండెక్స్ గా పనిచేస్తుంది. అది తప్ప మిగతా అన్ని మనం చేస్తున్నాం. మీరు కూడా ఈ 9 రోజులలో చేతనత్వంలో మీలో ఏం మార్పు వచ్చింది, పదార్థ పరంగా మీలో ఏం మార్పు వచ్చింది, దాన్ని గమనించుకోవాల్సింది. మీరు చేతనత్వ విధానంలో మీలో ఏం మార్పు వచ్చింది, పదార్థ పరంగా మీలో ఏం మార్పు వచ్చింది? కృష్ణుడు గురించి, వాళ్ళ గురించి మనం చెప్పుకునేది ఏంటంటే జన్మ కర్మచ మే దివ్యం. నా యొక్క జన్మ, నా యొక్క కర్మ రెండూ దివ్యమైనవే. ప్రపంచంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ దివ్యాస్త్ర శిబిరం దివ్యము. ఈ దివ్యత్వం మీలో ఏ విధంగా వచ్చింది? ఒక మానవ శరీరములోనే దివ్యత్వము ఆవిర్భవించగలదు. ఇక మిగతా ఏ శరీరాలలో కూడా దివ్యత్వం ఆవిర్భవించలేదు. తప్పు చెప్పానేమో నేను, పేరు శాస్త్రి కోపం వస్తుంది. ఇందాక ప్రూవ్ చేశాడు మానవుడిలో తప్ప మిగతా వాటిలో కూడా దివ్యత్వం ఆవిర్భవించిందని. ఆవిర్భవించవచ్చు, అసంభవం అంటలే, అది కష్టతరం. మానవ శరీరంలో దివ్యత్వం ఆవిర్భవించటం చాలా సులభం. కానీ సులభము అనేటటువంటి మాట ఎక్కడ వాడేమో ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కువ మంది అది చెయ్యరు అని. చాలా మందికి విలువ ఇవ్వని పదార్థాల యొక్క విలువ తెలియదు. వజ్రం ప్రపంచంలో మనకి తెలిసినటువంటి విలువైన పదార్థాల్లో ఒకటి వజ్రం. అంతకంటే విలువైన పదార్థం ప్లాటినము. ఇంకా ఏదో ఉందిట, కొత్త కొత్త ఏవో కనిపెట్టారు చాలా విలువైనటువంటి పదార్థాలు. అసలు మనం ఏమీ పట్టించుకొని ఏ విధమైనటువంటి విలువ ఇవ్వని ఇంకో పదార్థం ఉంది, గాలి. ఈ రెండిట్లో మీరేం కోరుకుంటారు? ఎందుకు అది మన మానసిక స్థితి. విలువైన పదార్థం కావాలి మరో, ఎందుకయ్యా విలువ ఇప్పుడే మీరు వద్దన్నారు, గాలి ఉంటే చాలు కదా అన్నిటికంటే విలువైన పదార్థం. గాలి లేకపోతే విలువైన పదార్థాలు ఎన్నుంటే మీరు ఏం చేసుకుంటారు? దాని నుంచి రామకార్యాన్ని మొదలెట్టాలి. వాయుపుత్రుడి నుంచి రాముడి యొక్క సేవ, చేతనత్వం యొక్క సేవ విషయాన్ని మళ్ళా దారి తప్పించుకోకండి. మళ్ళా మీరు రేపు పట్టాభిషేకానికి ముందు మీరందరూ కూడా పట్టాభిషిక్తులు అవ్వాలి. డిగ్రీ వచ్చే ముందు మీరు పరీక్ష పాస్ అయిపోయి ఉంటారు, మీకు ప్రావిజనల్ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటుంది. డిగ్రీ ఏంటి, అది వచ్చినే ఒకటే, కేవలం ఒక ఉత్సవం. అలాగా రేపు మీరు పట్టాభిషిక్తులు అవ్వాలి అంటే రాముడు కాదు పట్టాభిషిక్తులు అయ్యేది, మీరు. అది గుర్తుంచుకోండి. సీతారామ కళ్యాణమే ప్రతి కళ్యాణము. భారత జాతి యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ సీతారామ కళ్యాణంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మన రాధాకృష్ణుల గురించి మనం చెప్పుకోం. కారణాలు ఏంటో తర్వాత ఆలోచిద్దాం, అది ఈ క్యాంపులో మనం మాట్లాడుకోక్కర్లేదు. కానీ ప్రతిదీ సీతారామ కళ్యాణం అయినప్పుడు అంటే రాముడు ఏంటి, మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడు మానవ జీవితం యొక్క పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. మానవ జీవితం యొక్క మానవ శరీరధారి ముందు రాముడు అవుతాడు, తర్వాత కృష్ణుడు అవుతాడు, తర్వాత ఆ రెండింటి యొక్క కలయికతో ఏర్పడేటటువంటి ఒక అద్భుతం అవుతాడు. కానీ ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు కృష్ణతత్వము, కృష్ణతత్వం కంటే ముందు రామతత్వము మీకు అర్థం అవ్వాలి. అంచేత రామ అనేటటువంటి పదము మీరు ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు మీరు దేనికి అసలు విలువ ఇవ్వటం లేదో, గాలికి అసలు మనం ఏం విలువ, మంచి నీళ్ళకైనా విలువిస్తాం, ఎందుకంటే ట్యాక్స్ కడుతున్నాం. గాలికి ట్యాక్స్ కట్టే రోజు వస్తే గాలి కూడా వేస్ట్ అవుతుంది, అంతే కదా. మరి ఆ రోజు రావచ్చు. జపాన్ లో వచ్చేసింది అంటున్నారు, నాకు తెలియదు, విన్నానంటే పేపర్లో వాటిలో కూడా. వాడు కారు నడుపుతూ ఉంటాడు హైవేలో, పెట్టున్నాయి ఇప్పటికది. కారు నడుపుతూ ఉంటే వాడు కాస్త అలా తల తిరుగుతూ ఉంటుందిట, గేర కారు ఆపేస్తాడు, తూలుతో బయటకు వస్తాడు. బయటకు రాగానే అక్కడ టెలిఫోన్ బూత్లు అంటే ఒక బూత్లు ఉంటాయి అడుగు అడుగున, ఆ బూత్ దగ్గరికి వెళ్ళి అని పీల్చుకుంటాడు గాలి, ఆక్సిజన్. అప్పుడు దానికి ట్యాక్స్ పడుతుంది, మీటర్ గర్రం తిరుగుతూ ఉంటుంది. వాడు ఎన్ని యూనిట్స్ ఆక్సిజన్ పీల్చాడో అంత డబ్బు. మరి అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారో లేదో భారతదేశంలో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం మీరు దేనికవుతే ఏమీ విలువ ఇవ్వరు దానికి విలువ ఇవ్వటం మొదలెట్టండి. వాయునందుడు, శ్వాస, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే రామబాణం అని చెప్పాను కదా, దాన్ని గమనించుకోవటం నేర్చుకోండి. మొట్టమొదట రేపు పట్టాభిషేకానికి మొట్టమొదట ప్రశ్న అదే. పట్టాభిషేక మహోత్సవంలో అందరికీ రాముడు పంచిపెడుతున్నట్ట బహుమతులు, యుద్ధంలో మీరు హెల్ప్ చేశారు, మీరు హెల్ప్ చేశారు, మీరు ఆ విధమైనటువంటి హెల్ప్ చేశారు, ఈ విధమైనటువంటి హెల్ప్ చేశారు అని అందరికీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాడు. సరే, హనుమంతుడు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు, ముత్యాలహారం సీతాదేవి స్వయంగా తన చేతితో తీసుకొచ్చి ఇచ్చింది. రాముడు ఏమి ఇవ్వలే హనుమంతుడికి. ఈ మహానుభావుడు ఏం చేశాడు, దాన్ని కూర్చుని విరకొట్టడం మొదలెట్టాడు. అందరికీ ఒళ్ళు మండిపోయింది, ఇంత విలువైన ముత్యాలహారం, వాయువు ముందు మిగతావి విలువ కాదు అని అప్పటికే అర్థం కాలే వాళ్ళకు కూడా, మనకి ఇప్పటికే అర్థం కాలే. ఆ ముత్యాన్ని బదలగొడుతూ ఉంటే అడిగారట, ఏం చూస్తున్నాను, ఏముంది ముత్యాలహారంలో, సీతాదేవి ఇచ్చిందని నేను పెట్టుకోవటమే తప్ప ఏం లేదో అందులో, రాముడు లేడు అన్నాడు. రాముడు లేదంటే ఎవడు లేడు అక్కడ, చేతనత్వం లేదు. ప్రాణరహితమైనటువంటి వస్తువులు ఎంత విలువైనవైనా మీరేం చేసుకుంటారు? ప్రాణం ఉన్నటువంటి, చేతనం ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఉపయోగించుకుంటేనే కదా దానికి విలువ ఉంది, లేకపోతే ఆ పదార్థాలకి విలువ ఏముంది? ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఋషి అవుతాడు. ప్రాణరహితమైనటువంటి వస్తువులకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఈనాడు మానవ సమాజం. దేనికి విలువిస్తున్నారో మీరు చూసుకోండి, డిగ్రీకి విలువిస్తున్నారు, చదువుకి విలువిస్తున్నారు, ఇళ్లకి విలువిస్తున్నారు, ఆస్తికి విలువిస్తున్నారు. మీరు దేనికి ఈనాడు విలువిస్తున్నారో అవన్నీ కూడా ఋషి సాంప్రదాయం కాదు. చాలా సింపుల్ గా మీరు ఒక ఫార్ములా మీరు ఇవాళ తీసుకోవచ్చు. విలువ ఇవ్వకండి, వాటిని వద్దంటే
మీరు అర్థం చేసుకోండి, అది వాయువు చాలా విలువ రహితమైనటువంటిదైనా చాలా ఉపయోగపడుతుంది, కానీ గాలి ఒక్కటే ఏం చేస్తుంది మీకు? మన మంచిగా కావాలి, ఆహారం కావాలి, ఆహారం కావాలంటే మళ్ళా భూమిని దున్నాలి. భూమిని దున్న తర్వాత ఆ దున్నటువంటి భూమిలో ఏ విధమైనటువంటి విత్తనాలు మీరు మొలకెత్తించుకోవాలి, జనకుడు దశరథుడు ఆ స్థితిని తెలుపుతారు. ఇప్పుడు చెప్పిన వ్యక్తి ఎవరి గురించి చెప్పాను అర్థమైంది కదా, రామాయణంలో హనుమంతుడు గురించి చెప్పాను నేను. మొదట మానసిక స్థితి అది రావాలి. హనుమంతుడి యొక్క మానసిక స్థితి రాకుండా ఋషిమయ జీవితము లేదు. ఏంటి హనుమంతుడి యొక్క మానసిక స్థితి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి తప్ప మరి మేము దేనికి ప్రాముఖ్యత ఇవ్వము. రాబోయేటటువంటి 2-3 నెలల్లోనే దానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా మనం జరుపుకుందాం. కానీ బీజాలు పడాలని చెప్పాను కదా, అంచేత ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ప్రాముఖ్యత నేను చాలాసార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మీ ఆయు ప్రమాణానికి కారణం. మీరు ఇప్పుడు పీలుస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కనుక మీరు మార్చుకోగలిగితే, బ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుకూలంగా మీ శ్వాసను మార్చుకోగలిగితే మీరు బ్రహ్మ అయిపోతారు. హనుమంతుడు చేసింది అదే. భవిష్యత్ విధాత అంటాం కదా, ఏం చేయగలిగాడు? తన శ్వాసను ఆ వాయునందుడు ఈ మానవ జాతికి కావలసినటువంటి పరిణామ క్రమంలో తనదైనటువంటి పాత్రను త్రేతాయుగపు చివరి నుంచి ఈనాటి వరకు దాని గురించి మాట్లాడుకునే వాళ్ల దగ్గర కృత ఇంటపాట మస్తకాంజలి కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి, కళ్ళల్లో నీళ్లు నింపుకుని కూడా మళ్ళీ ఇక్కడ ఉంటాడు మరి. కానీ రామ అంటే ఉండడు. మీరు రామ ఏ రామ అంటున్నాడు? రామ నా భౌతికమైనటువంటి కోరిక తీర్చు రాడు, తీరుస్తాడు, అది వేరే విషయం. తీర్చడు అని చెప్పటంలే, అమంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడికి మీరు అడిగేటటువంటి తుచ్చమైనటువంటి కోరికలు తీర్చటం అసంభవం కాదు. కానీ మీరు అడిగేటటువంటి కోరికలు తీర్చటం అతనికి కష్టం, అతను ఇవ్వదలుచుకుని ఇవ్వటం అతనికి చాలా తేలిక. ఇట్లా గమనించుకోండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకు 10th క్లాస్ పాస్ అయ్యాడు, యూనివర్సిటీలో లెక్చరర్ పంపిస్తే ఇప్పించలేడు, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయగలడు అతన్ని కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువక్కర్లే, అది చేయగలడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ నేను కాదు నాన్న, ప్రొఫెసర్ చాలా గొప్ప, ప్రొఫెసర్ గారు అంటే ఎంత గొప్ప అంటే ఎంత బాబు, నేనేం చేయలేను. నువ్వు ప్రొఫెసర్ అవ్వాలంటే చదువుకోవాల్సిందే, డిగ్రీలు కావాల్సిందే, తేడా అర్థమైంది కదా. అంచేత హనుమంతుడు మీరు అడిగినటువంటి కోరికలు తీర్చాలంటే ఏమో మరి చాలా కష్టపడతాడు. ఇంచేత దానికి తగినటువంటి పాత్రత, దానికి తగినటువంటి కర్మ వికర్మల పరిపాకము మీ జీవితంలో లేకపోతే హనుమంతుడు ఏం చేయలే. కానీ హనుమంతుడుగా మీరు మారాలి అంటే తక్షణమే చేయగలడు. మన కోరికలు ఎక్కడ మనం గందరగోళం పడుతున్నామో అర్థం చేసుకోండి. కానీ ఈనాడు మానవ జాతి అసలు ఎంత దిగజారిపోయింది అంటే తనకేది మంచిదో దాన్ని గుర్తించలేకపోతుంది. మంచిది అని ఎన్ని రకాల మనం చెప్పుకున్నా మళ్లీ మళ్లీ పదార్థము చేతనత్వం మీద హావీ అయిపోతుంది. పదార్థము చేతనత్వం ఈ రెండింటి కలయిక మనం, మళ్ళీ మర్చిపోకండి, అది సీతారాముల కలయికే మనం. ఈనాడు పదార్థము సీత రాముణ్ణి వరించింది. ప్రతిసారి ప్రకృతిలో ఆ సంఘటన జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలకి అనుగుణ్యంగా మీరు మారితే వెల్ అండ్ గుడ్. ప్రకృతిని అధిగమించి మీరు జీవించలేరు, అది గుర్తుంచుకోండి. పంట పండించుకోవాలి, నా ఇష్టం వచ్చినప్పుడు నాటుకుంటానంటే కుదరదు. ఆ వర్షాకాలానికి ముందు భూమి ఎండలో బీటలు వేసిన తర్వాత మీరు దాన్ని దున్నాలి. దున్నకుండా నేను వేసేస్తానులే, కుదరదు. తర్వాత ఎప్పుడో నాకు మూడ్ వచ్చింది, ఇప్పుడు ఏం పావలేదు, ఎండ ఉంది, ఇంత ఎండలో నేనేం దున్నుతాను, నాకు అసలు కరెక్ట్గా లేదు, నీళ్లు రావటం లేదు, అదంతా తర్వాత ఎప్పుడో చేస్తాను, పండదు పంట. అంచేత ఈ సీతారామ కళ్యాణము ఈ నవమి నాడు జరిగేటటువంటి ఈ కులసుందరి ఆ నిత్య ఆ చేతనత్వము దీన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. అందుకని స్వాధ్యాయం చాలా అవసరం. రామ అనుకుంటే సరిపోతుందా? మొదట్లో సరిపోతుంది. మొట్టమొదట మనం పిల్లవాడికి ఏం చెప్తాం? ఆ అయి నేర్చుకో బాబు చాలు అంటాం. ఆయన నేర్చేసుకున్నాను ఇంకా చదువు ఆపేస్తాను అంటే కుదరదు. ఆయన నేర్చుకున్న తర్వాత వాటిని ఎలా కలపాలో నేర్చుకోవాలి. కలిపిన తర్వాత వాటిని కలిపినటువంటి మహానుభావులు రాసినటువంటి పుస్తకాలు చదువుకోవాలి. తర్వాత నీకు ఆ జ్ఞానం వచ్చింది అన్నదానికి నిదర్శనం ఏంటంటే నువ్వు పుస్తకాలు రాయగలగాలి, నీదైనటువంటి సొంత మాటలు మీరు చేయగలగాలి. శ్వాస ద్వారా పదార్థాన్ని మార్చేటటువంటి విద్య ఋషులు కనిపెట్టారు. శ్వాసకి సూర్యకిరణాలకి మధ్య తేడా లేదు. ఈ ఫార్ములాలు మాత్రమే మీరు ఇవాళ విని వెళ్ళండి. అంతకంటే డీప్ గా సాధనా విధానాన్ని నేను చెప్పలేను, చెప్పగలిగినా మీరు దాన్ని స్వీకరించలేను. కానీ పాయింట్స్ అర్థం చేసుకోండి. మొట్టమొదటి మీరు హనుమంతుడికి విలువ ఇవ్వటం నేర్చుకోండి. అంటే ఏ హనుమంతుడికి? త్రేతాయుగంలో పుట్టిన హనుమంతుడిగా, భవిష్యత్ విధాతగా కాదు, మీలో దూరినటువంటి హనుమంతుడికి. మీలో దూరుతున్నటువంటి హనుమంతుడు ఎవడు? శ్వాస. ఆ శ్వాస ఉన్నంత వరకు మీరు చిరంజీవులే, అంచేత హనుమంతుడు కూడా చిరంజీవి. నిరంతరము ఈ రామాయణము ప్రతి శ్వాస నిశ్వాసాల్లో జరుగుతోంది, గుర్తుంచుకోండి. మొత్తం రామాయణం ఏ టు జెడ్ దశరథుడు శ్రవణ కుమారుణ్ణి చంపిన స్థితి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రామాయణం. చివర రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఈ మొత్తము ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పూర్తవుతుంది. అది మనము ఇక్కడ జరిగేటటువంటి క్లాసుల్లో మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. ఇది చేసిన తర్వాత, శ్వాసకి విలువ ఇచ్చిన తర్వాత, ఆ శ్వాసను రామబాణంగా మార్చుకోవాలి మీరు. అంటే ఏంటి రామబాణంగా మార్చుకోవాలంటే, శ్వాసే సంకల్పము. మీరు ఎప్పుడైనా ఒక బరువైన వస్తువు ఎత్తడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పినటువంటి మాట యొక్క ఔచిత్యం మీకు బోధపడుతుంది. మామూలుగా ఒక వస్తువుని ఎత్తుతారు, కుదరదు, ఓ బల్లనో దేన్నో కాస్త బలం పెట్టి ఎత్తడానికి ప్రయత్నం చేసే ముందు మీరు ఏం చేస్తారు? శ్వాస ఆపుతారు, ఊపిరి బిగిస్తారు. అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఇదివరకు జరిగి ఉండకపోతే చూసుకోండి. అది అంటే ఏంటి? మీరు గాలిని బంధించినప్పుడు మీరు లోపల ఉన్నటువంటి గాలి మీరు మామూలు ప్రయత్నం కాకుండా సంకల్ప సహితమైనటువంటి ప్రయత్నం అవుతుంది. మళ్లీ దాన్ని అర్థం చేసుకోండి ఆ పదాల్ని. రేపు రాబోయే సంవత్సరాంతం వరకు ఇవే క్లాసులు ఇక్కడ జరుగుతాయి. ఈ క్లాసులు పూర్తి చేసుకున్నటువంటి వాళ్లు వాళ్ల జీవితంలో పదార్థము చేతనత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వారం వారం రోజుల లోపల పూర్తి చేసుకుంటూ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు వాళ్లే ఎదుగుతారు. అంటే వాళ్ళకే తెలుస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తే బలం వచ్చినట్టే. ఈ సాధనలు చేయటం వల్ల పదార్థం యొక్క బిగి నుంచి మీరు విడుదలయ్యి చేతనత్వం వైపు ప్రయాణం చేస్తారు. కానీ చేతనత్వం వైపు ప్రయాణం చేయాలి అంటే మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే శ్వాస. దానికి విలువ ఇవ్వటం నేర్చుకోండి. మనం శ్వాసకి విలువ ఇవ్వటం లే, శ్వాసకి విలువ ఇవ్వటం లేదంటే అర్థం ఏంటో చేసుకోండి. సమత్వం యోగ ఉచ్యతే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు కూడా సమపాళల్లో ఉంటే, సమపాళల్లో ఉంటే అంటే భలే భలే మనుషులు దొరుకుతారు నాకు. ఎక్కడ ఆ పిచ్చి ఆధ్యాత్మికతలో దొరికిందో నాకు చాలా బాధిస్తుంది. సమపాళల్లో పప్పు ఉప్పు వేయండి అన్నాం అనుకోండి, ఐదు కిలోలు పప్పు వేశారు సమపాళ్ళు, ఏం చేశారు? భలే ఉంటుంది అది. సమపాళ్ళు అంటే అర్థమైంది కదా, సమత్వం ఏదో చెప్తే బ్యాలెన్స్. గాలి పీల్చుతున్నాం మాస్టర్, ఎంతసేపు గాలి పీల్చాం కరెక్ట్ గా అంతసేపే వదిలేం. ఐదు కిలోలు పప్పు, ఐదు కిలోలు వద్దు. అర్థం చేసుకోండి, అది చాలా గందరగోళంలో ఉంది. దాన్ని ఎలా సవరించాలో తెలియక ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. నా గందరగోళం, నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇన్ని రకాలుగా మార్చాల్సి వస్తుంది అంటే ఆ విషయాన్ని మీకు ఎలా తొయ్యాలి మీ మనస్సుల్లోకి. అంచేత సమత్వం యోగ ఉచ్యత అనేటటువంటి కొటేషన్ అయితే మీరు ఇచ్చేస్తున్నారు తప్ప, సమత్వం అంటే సమపాళ్ళు. సమపాళ్ళు పదార్థాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఉప్పు ఎక్కువ అయితే తినలేము, కానీ పంచదార ఎక్కువ అయితే పర్వాలే. అంచేత దాని పాలు ఎక్కువ అవ్వచ్చు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, తీపి ఓకే, ఎక్కువతే పర్వాలే. అంచేత ఆ రామరక్షా స్తోత్రంలో ఆ జీవిత విధానంలో చేతనత్వంలోని మార్పు అవగాహన చేసుకుంటూ
ఎప్పుడైతే మీరు లోపల శ్వాసను బంధింపగలుగుతారో, బంధింపగలగటం అంటే మేము ముక్కు మూసుకుని 2 నిమిషాలు ఉండగలం మాస్టారు, 5 నిమిషాలు ఉండగలం మాస్టారు. చాలా మంది బ్రిటిషర్స్ కాలంలో, ఈ కాలంలో కూడా ఉండే ఉంటారు, మరి ఈ కాలంలో ఎందుకో వాటి పేరు నాకు వినిపించడం లేదు, శ్వాసను బంధించేసి వాళ్ళని ఒక పెట్టిలో పడుకోబెడతారు, దాని నిండా ఇసుక పోసేస్తారు. ఇసుక పోసేసి ఆ పెట్టిని భూమి లోపల పాతి పెట్టేసి దాని మీద సిమెంట్ చెప్తా చేసి పూర్తిగా మిలిటరీ కాపలా పెడతారు. 6 నెలల తర్వాత వాడిని బయటికి తీస్తారు ఆ యోగిని, వాడు బతికే ఉంటాడు. ఇంతకు వాడు సాధించింది ఏంటని, రాయి కూడా ఉంటుంది కోట్ల కోట్ల సంవత్సరాలు భూమి లోపల. యోగ విద్య యొక్క దౌర్భాగ్యం అది. ఈ ఫీట్స్ సర్కస్ ఫీట్స్ వద్దు, దాన్ని అవగాహన చేసుకోండి. దాన్ని మనం ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా, మీరు చేయవలసినటువంటి పని భవిష్యత్తులో యోగ విద్య ఋషిమయ జీవితంలో పడినటువంటి ఈ మూర్ఖత్వాన్ని మీరు పారద్రోలాలి. మీరు ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు. నన్ను చాలా మంది అడుగుతారు ఇక్కడ, కొందరు అడిగారు కూడా మీరు ఏం భోజనం చేస్తారు అని. నేను చాలా గందరగోళం పడిపోయాను, నేను ఏం భోజనం చేస్తాను, మీరేం తింటారో అదే తింటాను నేను. మీరు మొత్తం తింటారా, కడుపు నిండా, కడుపు నిండా తినరా బాబు, నేను కడుపు నిండానే తింటా. యోగ విద్యకి ఏది రహస్యాలయ్యా, జుట్టు ఎంత బాగా పొడిగింది, గోళ్ళు ఎంత పెంచుకున్నాడు, తిండి తింటాడా తిండా మాస్టరు, ఆయన మజ్జిగ మీద 14 ఏళ్ళు ఉన్నాడు అని నాకు ఒక వ్యక్తి గురించి చెప్పారు. నాకు చూశాను కూడా ఆయన్ని, అవుతే ఏంటి తాని, నువ్వు మజ్జిగ మీద ఉంటేనే నువ్వు ఏం తింటేనే. వద్దు, యోగ విద్యను భౌతిక జీవితంలో చేసేటటువంటి సంఘటనతో లింకు పెట్టకండి. పదార్థమే జీవితం కాదు యోగ విద్య, కానీ ఇష్టం వచ్చినట్టు జీవించేస్తూ నేను యోగిని అనేటటువంటి భ్రమ కూడా మీరు పడకండి, ఇతరులను ఆ భ్రమలో పడనివ్వకండి. అసిధారావృతి మీద వచ్చిన ప్రమాదం అది, జాగ్రత్త. అంటే అది చెప్పారు కదా మాస్టారు, మేము ఇష్టం వచ్చినట్టున్నా, ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వీలు ఉండదు. ఇష్టం వచ్చినట్టు మీరు ఉండలేరు యోగ విద్యలో. పోతే ఎప్పుడైతే మీరు శ్వాసకి ప్రాముఖ్యత ఇచ్చారో మీ జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. శ్వాస ఎక్కడ ఎక్కడ తన సమత్వాన్ని పోయే పరిస్థితి వస్తుందో యోగి అక్కడక్కడ ఉండడు. ఉద్రేకాలు శ్వాసను మారుస్తాయి, కూడదు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు శ్వాసను మారుస్తాయి. మీకు తెలుసు కదా, శ్వాస కోపం వచ్చినప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో, కోరికల యొక్క ఆవేగం మిమ్మల్ని ఊపుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో. ఇవేమి మీకు అవసరం లేకుండా, మీకు తెలియకుండా మీరు మీ స్వస్వరూపములో మీ యొక్క ఆత్మస్థితిలో ప్రతిరోజు రాత్రి నిద్రపోతూ ఉంటారు. అప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది, ఆ శ్వాసను మీరు కాస్త గమనించుకుని, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ చేత గమనింపజేసుకుని, అదే శ్వాసను మీరు మీ నిత్య జీవితంలో కనుక పెట్టుకుంటే భౌతికమైనటువంటి ఏ బాధను మీరు బాధ పెట్టవు. చాలా సింపుల్ రూల్. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీ కోరికలు తీరటం లేదు, తీరుతాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే, మీరు కోరికల గురించి పట్టించుకోకండి, శ్వాస గురించి పట్టించుకోండి. నిద్రపోతున్నప్పుడు మీరు శ్వాస యొక్క గమనం ఎలా ఉంటుందో అదే శ్వాసను మీరు నిత్య జీవితంలో లాక్కు రాగలిగితే, మళ్లీ అర్థం చేసుకోండి, మళ్ళా సమత్వం యోగ వచ్చతే గందరగోళం. బలవంతంగా మీరు ఆగండి మాస్టర్ గడియారం చూస్తున్నాను, రాత్రి నేను శ్వాస ఎలా పీల్చానో మా ఫ్రెండ్ గడియారం పెట్టి చూసి చెప్పాడు నాకు, 12 సెకండ్ల లోపలి పీల్చంట, 6 సెకండ్లలో గాలి వదిలేశాను. ఇంకా ఉండండి, నేను గడియారం పెట్టి చూస్తాను అంటే అది నీ ప్రయత్నం అయింది, కానీ సహజ స్థితి కాదు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నచ్చ, సహజంగా ఆ శ్వాస స్థితి, నిద్రాస్థితిలో మీకు ఏ శ్వాస స్థితి ఉన్నదో ఆ శ్వాస స్థితిని కనుక మీరు సహజంగా జీవించగలిగితే అసలు మీకు ఏ కష్టాలు ఉండవు, అసంభవం ఉండదు. అసలు మీకు ఏమి ఆప్తకాముడు అనేటటువంటి పేరు మీరు వినుంటారు. ఆప్తకాముడు అంటే అసలు వాడి కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి, తక్షణమే తీరిపోతూ ఉంటాయి. కానీ శ్వాస అలా మారాలి, దానికి చేసేటటువంటి ప్రయత్నాలు మనం ఇక్కడ చేద్దాం. ఆ ఋషిమే జీవితం యొక్క ఆ సిలబస్ ఈ సంవత్సరం వరకు జరిగేటటువంటి నేను మీకు రామాయణ పరంగా చెప్తున్నాను, అదే గీత పరంగా కూడా, భాగవత పరంగా కూడా, మహాభారత పరంగా కూడా మనం చేస్తాం. కానీ బేసిస్ ఎక్కడొచ్చిందో అర్థమైంది కదా, భౌతిక జీవితంలో జరిగేటటువంటి ఏ ప్రక్రియ కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఎండ ఉంది,
ఎండగానే ఉంటుంది యోగికి కూడా, కానీ ఎండో అని వీడు ఆరుస్తూ ఉంటాడు. యోగి ఏమంటాడంటే ఎండ చాలా మంచిది అంటాడు. ఎండాకాలమే లేకపోతే వర్షాకాలం లేదు, వర్షాకాలమే లేకపోతే ఫుడ్డే లేదు. మిగతా సంగతి వదిలేద్దాం. అంచేత ఎండ మంచిదా కాదా? అంచేత బాధపడతాడు యోగి. బాధపడడు అని అంటే అది గుర్తుంచుకోండి. చాలా బాగా, ఏ బాధ లేదు మాస్టరు, మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు, నన్ను మోసం చేస్తారు. ఎందుకంటే ఏ బాధ లేదు వాడు చెప్పుకోడు నాకు బాధ లేదని. చాలా గద్దరగోళాలు ఈ ఆధ్యాత్మికతలో ప్రవేశించాయి. అంచేత మీకు బాధ లేదా? లేదు అని మీకు తెలుస్తూ ఉంటే ఉన్నట్టేగా, ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తారు, గురువుని మోసం చేస్తారు. కానీ ఆ పరిస్థితికి ఎదగండి. ఎదగటానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. నేను ఆ స్థితికి ఇంకా రాలేకపోయాను. నేను భౌతిక పరమైనటువంటి బాధలను పట్టించుకోలేనటువంటి స్థితికి రాలేకపోయాను. కానీ భౌతికమైనటువంటి స్థితిని పట్టించుకోకపోతే జరిగేదేంటో లాభం మీరు ఆలోచించుకోండి. వేదాలు అపౌరుషేయాలు అని చెప్తారు. వేదాలు అపౌరుషేయాలు అని చెప్తారు. అపౌరుషేయాలంటే ఏంటో అర్థం చేసుకోండి. ఆ అపౌరుషేయాలు మీరు ఈ క్షణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. మీలో చాలా మందికి ఆ అపౌరుషేయ స్థితి అనుభవంలోకి ఉంది. మీకు తెలుసు ఆ అపౌరుషేయ స్థితి ఏంటో. పాటలు రాసేవాళ్ళకి ముఖ్యంగా ఒక చరణం తర్వాత ఇంకో చరణం ఏం రాయాలి అనుకుంటాడు వాడికి తెలియకుండానే మాట స్ఫురిస్తుంది. ఆ మాట స్ఫురించింది అంటే అర్థం ఏంటి? వాడికి సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి వాడికి ఆ మాట అందించింది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ టీచర్స్ కి చాలా ఈ అనుభవం ఉంటుంది. టీచర్స్ కు ఉండేటటువంటి అనుభవం ఏంటి అంటే, వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా తీసుకొచ్చామన్నా నాన్నగారిగా, ఇలా వచ్చామన్నా, ఏదో పాయింట్ చెప్పాలి అని అనిపిస్తుంది. మీరు ఏదో చెప్దాం అనుకుంటూ ఉంటారు. అది మీ జీవితంలో కూడా చాలాసార్లు జరిగి ఉండొచ్చు. చెప్దాం అనుకుంటారు, ఏదో చెప్పబోతారు, సడన్ గా మీకు ఏదో కొత్త విషయం గుర్తొస్తుంది. అనుభవంలోకి చాలా మందికి వచ్చి ఉంటుంది. అది ఒక సెకండ్ లో స్ఫురిస్తుంది మీకు. కానీ దానికి వాక్కు రూపం ఇచ్చి ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీకు కొన్ని గంటల కాలం పట్టవలసి రావచ్చు. ఉందా ఈ అనుభవం మీలో చాలా మందికి? ఇలా పైకి వచ్చే నాన్న, పైకి పైకి వచ్చే ఇక్కడ అమ్మ శాస్త్రకారుడు ఒప్పుకోడు. అంచేత ఆ బిందు ఉందే, బిందు నాద కళాతీత, ఆ ఉదాహరణ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీరు గంటల గంటల టైం పట్టొచ్చు. కానీ ఆ ఫ్లాష్ ఉందే, అదే అపౌరుషేయము. చాలాసార్లు మీ జీవితాల్లో వచ్చి ఉంటుంది ఆ అనుభవం. ఆ అపౌరుషేయ స్థితినే రామాచేతనత్వం అంటాం. కృష్ణాచేతనత్వానికి, రామాచేతనత్వానికి, శివాచేతనత్వానికి చిన్న చిన్న తేడాలున్నాయి. కెమిస్ట్రీయే, ఒకడు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఒకడు ఫిజికల్ కెమిస్ట్రీ, ఇంకోడు న్యూక్లియర్ కెమిస్ట్రీ. ఆ తేడాలున్నాయి. కానీ ఆ అపౌరుషేయత్వంలో తేడా లేదు. కానీ ఆ అపౌరుషేయత్వాన్ని పట్టుకోవటానికి ఏ విధమైనటువంటి మానసిక స్థితి రావాలి? భౌతిక జగత్తులో ఉండేటువంటి పదార్థాల మీద మీకు వ్యామోహం ఖచ్చితంగా పోవాలి, కనీసం ఆ క్షణంలో. దానికి అనేక ఉదాహరణలు ఇస్తాం మనం. సైంటిస్టులు అపౌరుషేయాలే పట్టుకుంటారు. ఎలా పట్టుకోగలిగారు? న్యూటన్ గారు గొడుగు వేసుకుని వర్షంలో బయటికి వెళ్లారు, వచ్చారు, గొడుగును మంచం మీద పడుకోబెట్టాడు, తను గొడుగు పెట్టవలసిన ముళ్ళకి వెళ్లి నించుండిపోయాడు, నిద్రపోయాడు. నిజంగా జరిగిన సంఘటనలే ఇవి. అంటే గొడుగుకి తన శరీరానికి అతని తేడా తెలియలే. మీరు ఆ భావస్థితి అర్థం చేసుకోండి. ఆ స్థితి మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇవాళ నుంచి మేము అదే పని చేస్తాం మాస్టారు అంటే మీకు తెలిసి చేశారు. అది తెలిసి చేయకండి. గొడుగు పెట్టాల్సిన చోట బూల మీద దుచ్చుండిపోయి గొడుగును మంచం మీద పెట్టేశారు, లేకపోతే జోడిని మంచం మీద పెట్టేసి. వెరైటీ ఉండాలి కదా. మరి న్యూటన్ ఏమో గొడుగు మూల పెడితే మీరు వద్దు. తెలిసి చేయకండి. ఇది తెలిసి చేయలేదు న్యూటన్. అది ఆ స్థితి సహజంగా వస్తుంది మీకు. చాలా సహజంగా ఆ స్థితి వస్తుంది మీకు. ఆ స్థితి రావాలనే నేను కోరుకుంటున్నాను. అదే హనుమంతుడి యొక్క స్థితి కూడా. అతని శక్తి అతనికి తెలియదు. సముద్రాన్ని దాటగలను అని అతనికి తెలియదు. తెలిస్తే హనుమంతుడు కాదు. అంచేత మీకు మీ అంచేత మాకు తెలియలేదు మాస్టర్ అని చేత తెలిసి అలా మోసగించుకోకండి. సహజంగా అంత శక్తివంతులై అంత శక్తి ఉన్నా కూడా మీరు దాన్ని భౌతిక జీవితంలో ఉపయోగించుకోకూడదు. ఆధ్యాత్మిక శక్తి దేనిని కూడా భౌతిక జగత్తులో మీరు ఉపయోగించుకోకూడదు. మరి భౌతిక జగత్తులో ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా అది గురువుకు వదిలేయండి. గురువు చూసుకుంటాడు అది భౌతిక జగత్తులో ఉపయోగించుకోవద్దా ఉపయోగించుకోకూడదా. అంటే గురువు అంటే మీకు చెప్పాలా మాస్టారు? నేను కాదు గురువుని, చాలా సార్లు చెప్పాను. భౌతిక శరీరధారి ఎవడు గురువు కాదు. ఎవడైనా సరే విశ్వామిత్రుడైనా ఈ రోజు ఇక్కడికి వచ్చి భౌతిక శరీరంతో చెప్తే కాదు. సిద్ధి సాయి కూడా చాలా సార్లు చెప్పాడు, ఈ 5½ అడుగులైనటువంటి వ్యక్తే సాయి అనుకుంటే మీ అంత పరమ మూర్ఖులు ఎవరూ లేరు. కాదు, ఆ సిద్ధి సాయి ఆ 5½ అడుగుల శరీరం కాదు, అచేతనత్వము. ఆ చేతనత్వం మీలోనూ ఉంది, అదేగా నేర్చుకోమని చెప్తోంది ఈ సీతారామ కళ్యాణ మహోత్సవంలో. ఈనాడు మీరు స్ట్రెస్ చేసుకుని నేర్చుకోవాల్సినటువంటి అద్భుతాన్ని సాధించగలిగితే మీకంటే అదృష్టవంతులు ఎవరుంటారు? కానీ ఇది సాధించటానికి రాముడికి 14 ఏళ్లు పట్టింది. మరి మాకు కంప్యూటర్ కనిపెట్టడానికి సైంటిస్ట్ కి 20 ఏళ్లు పట్టింది. మీరు కంప్యూటర్ కొనుక్కోవటానికి ఎంత టైం పడుతుంది? సరే గాభరా పడకండి, రాముడికి పట్టింది త్రేతాయుగంలో 14 ఏళ్లు, మీకు అంత పట్టదు. 14 నిమిషాల్లో లాగేయచ్చు, మీరు గ్యారంటీగా లాగేయచ్చు. అతిశయోక్తిగా నేను చెప్పటం లేదు, మీకు ధైర్యం చెప్పడానికి నేను చెప్పటం లేదు. మీ మానసిక స్థితి మీరు అలాగే వదిలేయగలిగితే, కానీ ఆ మానసిక స్థితి ఆ పౌరుషేయ స్థితి ఎలా వస్తుంది? ఇందాక చెప్పాను కదా సైంటిస్టుల యొక్క జీవితంలో, మన న్యూటన్ చాలా పనులు చేస్తూ ఉంటాడు ఇలాంటివి. అతని భార్య ఎందుకో ఆ రోజు ఎగ్ ఉడక పెట్టకుండా బల్ల మీద పెట్టేసింది. బల్ల మీద పెట్టేసిన తర్వాత కాస్త ఉడకపెట్టుకోండి, సరే రైట్ అన్నాడు. పక్కన గడియారం ఉంది, ఇలాగే పూర్వకాలంలో రిస్ట్ వాచ్లు అవి లేవు కదా న్యూటన్ కాలంలో, పక్కన ఉంది ఎగ్, అక్కడ ఉంది గడియారం. తీసుకెళ్లి మరుగుతున్నటువంటి నీళ్ళల్లో పడేశాడు గడియారం, ఎగ్ని ఇలా పట్టుకున్నాడు టైం చూస్తూ. మానసిక స్థితి అర్థం చేసుకోండి, ఆ మానసిక స్థితి రావాలి అంటే ఆ పని చేయొద్దు మీరు. ఆ మానసిక స్థితి యొక్క కొన్ని విచిత్రమైనటువంటి బాహ్య జగత్తులో వచ్చేటటువంటి లక్షణాలు అవి. ఆ లక్షణాలు ఉన్నంత మాత్రాన మీరు ఆ పౌరుషేయ స్థితికి వెళ్లారా? మళ్ళీ అది ద రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంచేత అలా మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పౌరుషేయ స్థితిలో ఉన్నారా? అసలు లేదు. మతిమరుపు గురించి నేను మాట్లాడటాను, అక్కడ ఏ స్థితిలో ఉన్నాడు అనమాట, ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నాడు. ఆ లక్ష్య సాధనకి ఓ చిన్న ఉదాహరణ ఇస్తూ ఇదంతా చెప్పుకొచ్చాను. మీరు ఒక బరువైనటువంటి బల్లని ఎత్తాలి అనుకున్నారు, ఆ బరువైనటువంటి బల్లని ఎత్తాలి అనుకున్నప్పుడు ఎత్తలేని స్థితిలో మీరేం చేశారు? శ్వాసను మీరు కుంభించారు. ఆ శ్వాసను కుంభించినప్పుడు ఈ మతిమరుపు వస్తుంది. శ్వాస మీదంతటి మీరు కుంభిస్తే నటన అవుతుంది. మీరు కుంభించకండి. సముద్రాన్ని దాటటానికి, ఏ సముద్రాన్ని దాటటానికి? అనంతమైనటువంటి ఒక సముద్రం మన శరీరంలో ఉంది. ముద్ర అంటే మీకు తెలుసు కదా, డబ్బు అనే అర్థం ఉంది, సీల్. ముద్ర పడకపోతే ఆ సర్టిఫికేట్ కి వాల్యూ లేదు. నారాయణరావు గారి సర్టిఫికేట్ కి ఆ వాల్యూ లేదనుకోండి, నేను సంతకం ఉంది అక్కడ, అది పనికిరాదు అక్కడ. ఆ ముద్ర పడాలి. ముద్రతో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ ఏమంటాం సంస్కృతంలో? స అంటాం, స ముద్ర. ఆ సముద్ర సీల్ని దాటాలి మీరు. అదే మాస్టర్ నారాయణరావు గారు సీల్ లాక్కొచ్చేస్తాం. మీ మనస్సులో అనేక ముద్రలున్నాయి, ఖనిజ జగత్తు ముద్రలున్నాయి, వృక్ష జగత్తు ముద్రలున్నాయి, జంతు జగత్తు ముద్రలున్నాయి. ఈ మానవ జీవితంలోనే అనేక జన్మలలో మనం చేసినటువంటి అనేక పిచ్చి పనుల యొక్క ముద్రలున్నాయి. ఈ సముద్రములను, సముద్రలను మీరు లంఘించాలి. పట్టుకోకండి, దాన్ని పట్టుకుంటే అది ఒకదాని తర్వాత ఒకటి మేము వదిలిస్తాం, కుదరదు, అసంభవం. అది ఒకదాని తర్వాత ఒకటి మీరు వదిలించలేరు. అనేక కోట్ల జన్మల సంవత్సరం నుంచి పట్టుకున్నది. నేను కర్ణుడు ఉదాహరణ చెప్తూ ఉంటాయి కదా మీకు, డబ్బు. శ్రీకృష్ణుడు ఒక బంగారు రాశిని పోసి అర్జునుడినేమో దానం చేయమన్నాడు. శ్రీకృష్ణుడు తయారు చేసింది, అసలే మాయగాడు. ఇలా ఇస్తూ ఉంటే మళ్ళా ఎంత ఇస్తూ అంత వస్తోంది. అది పొద్దునుంచి సాయంత్రం వరకు అర్జునుడు ఆ బంగారపు రాశిని దానం చేయడానికి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. కర్ణుడు వచ్చాడు. అర్జునుడు చెప్పాడు, బాబు ఇది పెద్ద పదం, నా బావతో వచ్చిన గొడవ అదే, ఈ చిన్న పని అప్పచెప్పాడు అన్నాడు. దానికి అంత కష్టం ఏముందయా అన్నాడు. దారిలో వచ్చిన కుర్రాడు వెళ్తున్నాడు, ఇలా రా అన్నాడు అండి, చూసావా ఈ మొత్తం నీదే అన్నాడు. సముద్రాన్ని మీరు అలా దాటగలరు తప్ప ఇంకో దారి లేదు, ఇంకో దారి లేదు మీరు దాటాలి అంటే. అది రామనవమి నాడు నేర్చుకోండి. ఆ సముద్రాన్ని మేము పట్టుకు వెళ్లాడుతాం, కుచుకుంచుకుంచుకుంచుని చెక్కుతాం మాస్టర్. అసంభవం అది, అది పద్ధతి కాదు, లంఘించటమే తప్ప దాన్ని, దాని నుంచి కనుక మీరు ప్రయాణం చేశారంటే మళ్ళీ ఇరుక్కుపోతారు. అది అర్థం చేసుకోండి. దీనికి తగినటువంటి క్లాసులు రాబోయే సంవత్సరంలో పరిపూర్ణంగా ఈ రామాయణంలో ఉన్నటువంటి ఆరు కాండలకి తగినటువంటి క్లాసులు ఇక్కడ పెట్టబడతాయి. దానికి కొత్త ఋషిమయ జీవితం యొక్క ఎడ్యుకేషన్ మనం మొట్టమొదటిసారి మొదలెడుతున్నాం. ప్రపంచంలో ఈ విద్య లేదు, కానీ విద్య ఉంది, సిలబస్ పెట్టాం, పుస్తకాలు అచ్చు వేషం, చదివేవాడు లేడు. నేనేం చేస్తా, మీరు కనుక ఆ క్లాసులకి రాగలిగితే, మళ్లీ కారణాలు చెప్పకండి నాకు, దీనివల్ల రాలేకపోయాం, దానివల్ల రాలేకపోయాం, నేనేం చేస్తాను, కారణాలకి నేను బాధ్యుణ్ణి కాదు. ఈ సంవత్సరం తర్వాత మళ్లీ ఈ క్లాసులు కండక్ట్ అవుతాయా నాకు తెలీదు. ఇచ్చంటే విశేషమైనటువంటి విజ్ఞానము శాస్త్రీయంగా మానవ జాతికి అందజేయటానికి చేసేటువంటి ప్రయత్నం చాలా మంది చేశారు, కానీ ఈ రూపం ఎవరు ఇవ్వలేకపోయారు. నేను ఇవ్వగలుగుతున్నాను అంటే దానికి కారణం మీరే. మీ యొక్క ఆకాంక్ష, మీ యొక్క తృష్ణ దీన్ని మూర్తీభవింపజేస్తున్నారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, గురువు శిష్యుడిని వెతుక్కుంటూ వస్తాడు తప్ప శిష్యుడు గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళక్కర్లే. వచ్చా ఉన్నా తర్వాత మన గురువే కదా, ఎక్కడ పోతాడు చెప్పలేము, ఎక్కడ పోతాడు. జాగ్రత్త, అది ఈ సంవత్సరం జరిగేటటువంటి ప్రతి క్లాసుకి మీరైనా రండి, లేకపోతే మీ యొక్క ప్రతినిధుల్ని పంపించండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకేంటే ఎప్పుడు ఎక్కడైనా అది ఆగితే అలింకపోతుంది. ఎలా పోతుందో ఈ క్యాంపులోనే మీరు చూసుకున్నారు. అనుగ్రహ మాలా మంత్రము 16 మందు చేత 24 గంటలు జరగాలి అని మనం ఒక నిర్ణయానికి వచ్చాం. అది రైటా తప్ప మీరు బాధపడకండి, దాని గురించి ఏది జరుగుతుందో అదే 100% కరెక్ట్. దాని గురించి కాదు నేను చెప్పేది, వచ్చే అవకాశం ఎలా కోల్పోతుందో. చివరికి 16 అఖండ దీపాల నుంచి దేనికి మార్చాల్సి వచ్చింది, అది 7 గంటలకు మార్చాల్సి వచ్చింది. అంటే ఈ రామనవమి నాడు 16 అఖండ దీపాల సమ్ముఖంలో 16 మంది చేత చేయవలసినటువంటి ఒక అద్భుత ప్రక్రియను ఆపాల్సి వచ్చింది. ఇంచేతంటే మనుషులు రాలేదు. కారణం ఏంటంటే అనేక కారణాలు, మీ ఇష్టం అది. మానవ జాతికి రామాయణం మహాభారతం లాంటి విశేషమైనటువంటి శాస్త్రాలను అందించినటువంటి వ్యక్తులు భూమి మీదకి మేము స్వయముగా దిగి వచ్చి మేము 7 ఆశ్రమాలను ఖచ్చితంగా స్థాపించి మీ మధ్య మేము తిరుగుతాము. ఎప్పుడు తిరుగుతారు, వాళ్ళు చెప్పేది మీరు వింటానికి వస్తే, లేకపోతే వాడు వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ. మాకు చాలా మంచి అనుభవాలు మా కాలేజీలో వస్తూ ఉంటాయి. క్లాస్ ఉందని గబగబగబ డస్టర్ అది తీసుకుని వెళ్తాం, బాగా ప్రిపేర్, అక్కడ ఎవడు ఉండడు, అక్కడ అమ్మయ్య అనుకుని వస్తాను, అది వేరే విషయం అనుకోండి. అంచేసిన నా దృష్టిలో నాకు మాత్రం అది చాలా సుఖమే, కానీ మానవ జాతి ఏం కోల్పోతుందో అర్థం చేసుకోండి. మీకు కనుక దీని మీద నిజంగా నేను చెప్పిన మాటలు అర్థమై ఉంటే ఇక్కడ నిరంతరము ఆ క్లాసులు జరగాలి, ఏ రోజు బ్రేక్ రాకూడదు. మరి క్లాసులు జరగాలి, ఏ రోజు బ్రేక్ రాకూడదు అంటే దానికి కావలసినటువంటి వనరులు కావాలి, దానికి కావలసినటువంటి పరిస్థితులు కావాలి, దానికి కావలసినటువంటి సామగ్రి కావాలి, దానికి కావలసినటువంటి అనేక భౌతికమైనటువంటి సహాయాలు కావాలి. దానికి కూడా నేను బయట వాళ్ళ నుంచి ఏమీ అడగకుండా విబ్గ్యార్ వేదిక్ ట్రస్ట్ వాళ్ళు మాత్రమే దానికి కావలసినటువంటి సహాయం చెయ్యాలి. మరి చెయ్యాలి అంటే కనీసం 10,000 మంది అక్కడ కావాలి. 10,000 మంది ఆ మాత్రం ఆర్తి కలిగినటువంటి వాళ్ళు మన గుంటూరులో లేరా, ఇంకో ఊరికి వెళ్లాలా అంటే మిగతా వాళ్ళు వద్దని కాదు సుమా, ఉదాహరణ చెప్తున్న ఆర్తి మిగతా చోట్ల ఎక్కువ కనిపిస్తోంది. ప్రశ్న ఏమిటి అంటే ఒక 10,000 మందిని ఆ విధమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళని మనం పోగు చేయలేకపోతున్నాం. పోగు చేయలేకపోతే నష్టపోయేది ఎవరో చూసుకోండి. మానవజాతి నష్టపోతుంది. నష్టపోతే ఏంటిట? మీరే, మీరే అందులో భాగం, మానవజాతి యొక్క భాగం మీరే. అచ్చేత ఈ క్లాసుల వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనించుకుని, ఈ క్లాసుల్లో బ్రేక్ ఉండదు కానీ మాట వచ్చింది కనుక ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, క్లీన్ బీజ సాధనలో రెండు క్లాసులు క్యాన్సిల్, మినీ క్లాసు షార్ట్ టైం కోర్సు క్యాన్సిల్, ఇంకన్నీ కూడా 7 రోజుల క్లాసులే. షార్ట్ టైం క్లోజులు ఈ నవరాత్రులతో ఆగాయి. అంచేత ఇవాళ ఎవరైనా కూడా క్లీన్ సంపుటీకరణము చేసి చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ రాత్రి పూర్తి చేసుకోండి. పూర్తి చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయము, గాయత్రి సహస్రనామము రేపు పొద్దున చేసుకోండి. రాత్రి చేసుకోవద్దని చెప్పాను కదా. ఇది మీకు ఆ సర్టిఫికేట్ కావాల్సి ఉంటే రేపటి నుంచి మాత్రము ఆ చేంజ్ గమనించుకోండి. ఇది గమనించుకోవటమే కాకుండా శ్రీం బీజ సాధన, హ్రీం బీజ సాధన కూడా అతి త్వరలో నేను మొదలెట్టబోతున్నాను. కానీ నేను క్లాసు తెరిచి బోర్డు పెట్టి కూర్చుంటే ఎవడూ రాకపోతే తక్షణమే ఆ రోజే ఆ క్లోజ్ అవుతుంది. మళ్లీ నా ద్వారా ఆ క్లాసు స్టార్ట్ అవ్వదు. అంటే నాకు చాలా పనులున్నాయి, నేను మీతో చాలా సార్లు చెప్పాను, నేను కేవలము మానవ జాతి కొరకు మాత్రము నేను రాలేదు, మానవ జాతిని ఉద్ధరించేటటువంటి బాధ్యత నాది కాదు. కొన్ని విశేష పరిస్థితుల వల్ల ఈ ఫిబ్రవరి నుంచి ఆ కార్యక్రమాన్ని నేను చేపట్టవలసి వచ్చింది. మీకందరికీ తెలుసు, నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి, గత 20 సంవత్సరాలుగా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, ఇది నా లక్ష్యం కాదు. కానీ టేకప్ చేశాక మాత్రము వదలం కదా, చేసేదేదో పరిపూర్ణంగానే చేస్తాను, ఎక్కడ నా వల్ల లోటు రానివను. కానీ నేను మాత్రం చాలా జాగ్రత్తగా 1000 కళ్లతో గమనించుకుంటూ ఒక చిన్న తప్పు మీ దగ్గర దొరికితే చాలు మూసేయటానికి ప్రయత్నం చేస్తా. ఇంచేటంటే ఎలాగో తెంపుకోవాలని కదా నా కోరిక, దానికి మీరు బలం ఇస్తే చాలా సంతోషం. చెప్తా కదా క్లాసులో భలే ఆనందిస్తాను నేను, డస్ట్ తీసుకుని వెళ్తాను నేను, స్టూడెంట్ ఒక్కడు ఉన్నాడు ఎంత ఆనందం మీకు తెలియదు. అసలు ఆనందం మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకో తెలుసా, మళ్లీ నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవ్వక్కలే, మళ్లీ నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవ్వక్కలే, ఎంత హాయ్. మళ్లీ ఇంకో జన్మలో ఇంకో యుగంలో చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కానీ మీరు సహాయపడితే మీతో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తాను ఆ అద్భుతమైనటువంటి రామాయణ జీవిత విధానాన్ని, మహాభారత జీవిత విధానాన్ని, భాగవత జీవిత విధానం మాత్రమే కాకుండా సప్త రశ్మి జీవిత విధానాన్ని, వేదమయ జీవిత విధానాన్ని మీకు అందించటమే కాకుండా మీ ద్వారా మానవ జాతికి అందింపబడుతుంది. గుర్తుంచుకోండి, మీకు పడినటువంటి ఆ అద్భుతమైనటువంటి బాధ్యత అనండి, బరువు అనండి, అదృష్టం అనండి, అది మీ నిర్ణయం బట్టి ఉంటుంది. బరువు అనుకుంటారో బాధ్యత అనుకుంటారో, కానీ ఏమనుకుని చేసినా పర్వాలేదు. కానీ ఇంత విని చాలా బాగుంది అనుకుని మళ్ళా మీరు కొంచెం పక్కకు వెళ్లారు, మళ్లీ మిమ్మల్ని ఇలాగ ఒక చోటకి చేర్చటం కొన్ని కోట్ల సంవత్సరాల పని. కోట్ల సంవత్సరాల పని మీద మీరు ఒక చిన్న సంకల్ప రాహిత్యం వల్ల అద్భుతమైనటువంటి విషయమని తెలిసి కూడా వదిలేస్తారు, ఉపయోగించుకుంటారు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడే యదే ఇచ్చసి తథాకురు. నేనే ఉంటాను, నేను కూడా మీకు అదే చెప్తాను, ఏమి కావాలో అది చేయండి. కానీ బాధ్యతను అర్థం చేసుకోండి, సాధ్యమైనంత వరకు ఇక్కడ గడపటానికి ప్రయత్నం చేయండి. ఉంటాయి బాధ్యతలు, దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు, ఉంటాయి, అందరికీ ఉంటాయి. కాస్త మీరు వాయుపుత్రులు కండి, వజ్రము ప్లాటినము మనకు వద్దు. కానీ మరి నిత్య జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలను వదులుకుంటే మళ్ళా ఆ తప్పు చేయకండి. మరి ఏ విధంగా ఆ బ్యాలెన్స్ ని మీరు తెచ్చుకోగలుగుతారో అర్థము చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఆ మానసిక స్థితిలోకి ప్రవేశించండి. అది ఈ క్షణమే జరుగుతుందేమో, ఏం చెప్పగలను, అది జరిగేది ఒక క్షణంలోనే. Ooh. క్లీలం వం శ్రీ సవితుర్వరేణ్యం భర్గో.